is my great pleasure to be here along with His Grace Shrivati Raman Prabhu. He's like a senior brother to me and a deep well-wisher. I have a lot of appreciation for His service, His qualities, and His kindness towards me. So for more than any other reason, I come to be with Him. Knowing my nature, He encourages me to speak. It's His way of engaging me in Krishna's service, knowing my nature, that I like to my best way of learning is to teach others. So He knows that I learn by sharing with you what I understand from Srila Prabhupada's books. More than you, I think I'll learn. So I'm very grateful to Him for this opportunity that He's giving me to be with Him and serve all the Vaishnavas here in this world.
Prabhu cheptunnaru ikkada kuda raavadam naaku chaala santoshanga undi, mukhyanga naaku oka pedda sodarulaga naa yokka shreyabhilashulaga undetundi రేవతి రమణ ప్రభు యొక్క సాంగత్యంలో ఇక్కడ ఉండవు అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏమిటంటే నా స్వభావం ఆయనకు బాగా తెలుసు. నా స్వభావం తెలుసుకుని ఆ స్వభావాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే కృష్ణ చైతన్య సేవలో వినియోగిస్తున్నాడు. ఇది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. నా స్వభావం ఏంటంటే నేను ఇతరులకు బోధించడం ద్వారా నేను నేర్చుకుంటాను. ఆ స్వభావాన్ని ఆయన కనిపెట్టి ఇతరులకు బోధించడం అనేటువంటి అవకాశాన్ని నాకు ఇప్పిస్తూ నన్ను నేను నేర్చుకునే అవకాశాన్ని నాకు కలిగిస్తూ ఉన్నారు. అందుకే నేను కూడా ప్రభువారి పుస్తకాలు ఏవైతే అంశాలు నేను నేర్చుకున్నానో ఆ అంశాలు ఇతరులకు మీకు బోధించడం ద్వారా నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా ఇక్కడున్న వైష్ణవులందరికీ కూడా నేను సేవ చేయడానికి ప్రయత్నిస్తాను. మీ అందరికీ కూడా నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
సో ఐల్ బి హియర్ ఫర్ ద నెక్స్ట్ 2 or 3 డేస్ అండ్ ఐ హోప్ టు బెనిఫిట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ది association of the very advanced devotees here, taking darshan of the beautiful deities. It's like a spiritual vacation for me. Prabhupada said there are no vacations in spiritual life, but for me Tirupati is like that. I'm free from all tensions here. I feel at home. And by His very warmly embracing me, Prabhuji encourages me in so many ways. So I'm very much looking forward to all the things I'll learn here and I'll carry with me and share with others when I go to other places.
ఇక్కడ నేను ఏ విధంగా భావిస్తున్నానంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది నా యొక్క ఆధ్యాత్మిక సెలవులు అని చెప్పి నేను భావిస్తాను. ప్రభుపాదులు వారు ఏమన్నారంటే ఆధ్యాత్మిక జీవితంలో సెలవు దినాలు అనేటువంటివి ఏమో అన్నారు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం నాకు ఆ విధంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక సెలవు తీసుకున్నాము, ఏ రకమైనటువంటి ఆందోళనలు కానీ ఒత్తిడులు కానీ ఏమి లేకుండా ఎంతో సంతోషంగా నేను ఇక్కడ ఉంటాను. ఇక్కడ వాతావరణం ఆ విధంగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఆ విధంగా నన్ను ప్రేరేపిస్తున్నారు, నాకు ఆ యొక్క అవకాశం ఇస్తున్నారు. అందుకని వీళ్ళు ఇచ్చేటువంటి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం నన్ను ఇక్కడ ఎంతగానో ప్రేరేపిస్తుంది. అంతేకాదు నేను ఇక్కడ ఎంతమంది గొప్ప గొప్ప భక్తులంతా ఉన్నారు, గొప్ప గొప్ప సేవలు చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. వీటిని నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడంతా కూడా నేను ఆ విషయాలను పంచుతున్నాను.
Whatever I can speak, he can do 1,000 times better. He knows your hearts. He knows what is needed for you and He is so realized to present the message exactly according to the needs of the audience. Atsal is allowing me to speak. It's a great risk. I don't know all of your hearts. And my realizations are very tiny. So out of his kindness, he's encouraging me to share with you whatever little I have learned from Srila Prabhupada's teachings.
ఇక్కడ నాకున్నటువంటి విషయంలో చెప్పేటువంటి వ్యక్తి అందరి యొక్క హృదయాలు కూడా తెలుసుకొని వాళ్ళకి తగినట్టుగా అక్కడ ఉన్న సమయానికి వాళ్ళకి తగినట్టుగా చెప్పాలి. కానీ ఆ విషయంలో చూసుకుంటే నాకు అంతగా అందులో అనుభవం లేదనిపిస్తుంది. కానీ ఆయన నన్ను చెప్పమని ప్రేరేపిస్తున్నారు కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏవో నాకున్నటువంటి ఆ కొన్ని చిన్న 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 సాక్షాత్కారాలు వాటిని మీతో పంచుకునేదానికి ప్రయత్నిస్తాను. అదే సమయంలో ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల్లో ప్రభుపాదుల వారి సాక్షాత్కారాలు ఏమున్నాయో వాటిని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.
I'm also grateful to all the other devotees of Tirupati Temple who show me exceptional affection and offer me much more respect than I can comprehend or deserve. So Balabhadra Prabhu and Leela Parayana Prabhu, Rupesh Chaitanya Prabhu, all the devotees, they have so much affection for me. Nityamukta Prabhu, I don't know how to reciprocate with all the love that they offer me. So I'm very grateful.
అట్లనే ఇక్కడున్న భక్తులు కూడా వీళ్ళంతా నా మీద ఎంతో అపారమైన ఆర్పి చూపిస్తున్నారు. అంతేకాకుండా మించినటువంటి గౌరవాన్ని నాకు ఇస్తున్నారు. నేను పొందదగినంత గౌరవం కాదు అది, కానీ నాకు వాళ్ళు అంత గౌరవం నాకు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడాను నిజంగా వాళ్ళకి చాలా నేను రుణపడి ఉంటాను.
His daughter considers me like her father's younger brother and respects me as such. I also have a lot of affection for her. Try to do as much as possible within my capacity to encourage her to move forward in Krishna consciousness.
Atlane Devataraman Prabhu nannu matram ayana kutumba sabhyulu oka sabhyuduga chusukuntu untaru. Vallaku endo daggira vaadiniga ayana yokka sodaruduga nannu aa intlo vallandaru kuda nannu gauravistu untaru. వాళ్ళకి ఆ గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తంగా నేను వాళ్ళకి తగినంత సేవ చేయడానికి, వాళ్ళు నన్ను ఎంత ఆదరంతో అభిమానిస్తున్నారో ఆ విధంగా నేను నడుచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను.
I hope and pray to Srila Prabhupada and all the Vaishnavas that I'm able to please Devatiraman Prabhu and his family and all the assembled Vaishnavas through my service here.
అట్లానే ప్రభుపాదుల వారిని మిగతా అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. పెద్ద ప్రభు, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవులు, వీళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచే విధంగా నేను సేవలు చేయాలి అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను.
Now I seek your permission to study the verse of Bhagavad Gita which is to be done today, chapter 2 text 25.
అట్లానే ఈ రోజున మీ అనుమతితో నేను ఈ శ్లోకం చదవడానికి ప్రయత్నిస్తున్నాను. భగవద్గీతలో 2:25 శ్లోకం.
ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత చాప్టర్ 2 టెక్స్ట్ 25. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే యస్తస్మాదేవం విదిత్వేనం నాను శోచితుమర్హసి. Translation and purport by His Divine Grace Srila Prabhupada. It is said that the soul is invisible, inconceivable and immutable. Knowing this, you should not grieve for the body.
Atma avyaktamu achintyamu marpurahitamu ani cheppabadinadi. Ee vishayamulu telisina pemmata దేహమును గురించి నీవు చింతించరాదు.
As described previously, the magnitude of the soul is so small for our mature calculation that he cannot be seen even by the most powerful microscope. Therefore, he is invisible. As far as the soul's existence is concerned, no one can establish his existence experimentally beyond the proof of Shruti or Vedic wisdom. We are to accept this truth because there is no other source of understanding the existence of the soul, although it is a fact by perception. There are many things we have to accept solely on the grounds of superior authority. No one can deny the existence of his father based upon the authority of his mother. There is no source of understanding the identity of the father except by the authority of the mother. Similarly, there is no source of understanding the soul except by studying the Vedas. In other words, the soul is inconceivable by human experimental knowledge. The soul is consciousness and conscious. That also is a statement of the Vedas. And we have to accept that. Unlike the bodily changes, there is no change in the soul. As eternally unchangeable, the soul remains atomic in comparison to the infinite supreme soul. The supreme soul is infinite and the atomic soul is infinitesimal. Therefore, the infinitesimal soul, being unchangeable, can never become equal to the infinite soul or the supreme personality of Godhead. This concept is repeated in the Vedas in different ways, just to confirm the stability of the conception of the soul. Repetition of something is necessary in order that we understand the matter thoroughly without error.
Bhashyam. Idivaraku vivarinchabadinatundi reethi aatma yokka parimanamu atyanta sukshmamainatadi. Shaktivantamaina sukshma darshana chetanu adi darshimpabadadu. Kanukane adi avyaktamu ani telipabadinadi. Ika dani asitvamulaku sambandhinchinata varaku shruti leda వేదజ్ఞాన ప్రమాణం మినహా దానిని ఎవరునూ ప్రయోగాత్మకంగా నిర్ధారించలేరు. అనుభవైక వేద్యమైన ఆత్మను తెలియటకై ఇతర మార్గములు వేరే ఏమీ లేనందున ఈ సత్యమును మనం అంగీకరింపవలసి ఉన్నది. కొన్ని విషయములను మనం కేవలం ఉన్నతమైన ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసి వచ్చును. ఉదాహరణకు, తల్లి ప్రామాణికతపై ఆధారపడి తండ్రి ఉనికిని గుర్తించుట సాధారణముగా జరుగుచుండును. అచ్చట తండ్రిని గుర్తించుటకు తల్లి ప్రామాణికత ఒక్కటే మార్గం. అదేవిధముగా ఆత్మను అవగతం చేసుకున్నట్టుకు కేవలం వేదాధ్యయనము తప్ప వేరొక మార్గం లేదు. వేరు మాటలలో, ఆత్మ అన్నది మానవ ప్రయోగాత్మక జ్ఞానముచే అవగతము కానట్టిది. అట్టి ఆత్మ చైతన్య స్వరూపమనియు మరియు చైతన్య సహితమనియు వేదములలో తెలుపబడినది. ఆ విషయమును మనం అంగీకరింపవలను. దేహమునందు మార్పులు జరుగునట్లుగా ఆత్మయందు మార్పులు సంభవింపవు. మార్పు రహితమైనటువంటి అట్టి ఆత్మ సదా అనురూపమున నిలిచి ఉండును. పరమాత్ముడు అనంతుడుగా అనురూప ఆత్మ అత్యంత సూక్ష్మమై ఉన్నది. కావుననే మార్పురహితమగు సూక్ష్మమైన ఆత్మ ఏనాడును అనంతమైన పరమాత్మతో లేదా భగవానుడితో సమానము కాజాలదు. ఆత్మ యొక్క మార్పురహిత స్థితిని నిర్ధారించుటకే ఈ సిద్ధాంతము వేదములందు పలు రీతులుగా మరలా వివరింపబడినది. దోషరహితముగా ఒక విషయమును గూర్చి మనం అవగతము చేసుకున్నటకై దానిని మరలా వివరించుట అత్యంత అవసరము.
మమ జ్ఞానతిమినందస్యాం జ్ఞానంజనాశలాకయా చక్షురుణ్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Important section of Bhagavad Gita. After Arjuna expresses his lamentation to Krishna, his anxiety, Krishna begins his instructions to Arjuna by clearly identifying how the soul is different from the body. Arjuna expressed so many reasons why he did not want to fight. and all his arguments, all his reasons seemed to be very reasonable. First of all, he was very compassionate towards everyone, particularly the people who were assembled on the battlefield, who were all his relatives in some way or the other. Number two, he was very careful that there would be a great amount of sin committed by killing warriors on both sides. Thirdly, he felt that family traditions would be spoiled, women would be violated, and there would be no offering of pindar to the forefathers. And this would all create a great amount of confusion in the society, leading to unwanted population. He also felt that there was no point in conquering the enemies, because if they were killed, then there would be no one to enjoy the kingdom with. And if he were killed, then there would be no enjoyment either. So by submitting to Krishna, these reasons why he didn't want to fight, Arjuna surrendered to Krishna. My dear Krishna, I am confused because of miserly weakness. I just don't know what is the ultimate good for me. Please tell me for sure what is most beneficial for me.
ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఇది రెండో అధ్యాయము. అర్జునుడి యొక్క విషాదం తర్వాతనే ఈ అధ్యాయం పేర్కొనబడింది. అర్జునుడు ఆయన యుద్ధరంగంలో చాలా విషాద స్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడు ఈ రెండో అధ్యాయంలో మొట్టమొదట అర్జునుడికి విషాదాన్ని తొలగించడానికి బోధిస్తూ ఆత్మను శరీరం నుంచి ఏ విధంగా విభిన్నమైనది అనేటువంటి చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఈ మొదటి అధ్యాయంలో చూసినట్లయితే అర్జునుడు తాను యుద్ధం చేయాలనే దానికి వివిధ రకాలైన వాదనలు వినిపించాడు. మొట్టమొదట ఏమన్నాడంటే చాలా జాలి నేను కలిగి ఉన్నానని చెప్తున్నాడు. సర్వజీవుల పట్ల, ముఖ్యంగా యుద్ధరంగంలో ఎదురుగా ఉన్నటువంటి బంధువుల పట్ల నేను ఎక్కువ జాలి కలిగి ఉన్నాను కాబట్టి నేను యుద్ధం చేయనంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే వాస్తవంగా ఇది చాలా పెద్ద ఘోర పాపం అవుతుంది. ఈ విధంగా ఆ ఇరు పక్షాలలో కూడా సైనికులందరూ చనిపోయి, రక్తపాతం అయ్యి, ఆ తర్వాత సైనికులందరూ చనిపోతే అక్కడ వంశాచారాలు చెడిపోయి, తర్వాత శ్రాద్ధ కర్మలు చేసేటువంటి వాళ్ళు లేకపోయి, ఈ స్త్రీలంతా కూడా పతితులైపోయి, దానివల్ల సమాజంలో అక్రమ సంతానం వృద్ధి చెందిపోయి సమాజం అంతా భ్రష్టు పెట్టిపోతుంది అని చెప్పి ఇంత ఘోర పాపం వద్దని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే ఇంక ఈ విధంగా శత్రువులందరినీ కూడా చంపేసిన తర్వాత ఈ రాజ్యం మాకు మాత్రం ఎందుకు? ఎందుకంటే శత్రువులందరూ చనిపోయి వాళ్ళ రక్తంతో దడిచిపోయిన రాజ్యం మేము మాత్రం చేసుకుని రక్తంతో దడిచి సింహాసనాన్ని కూర్చొని మేము కూర్చొని ఏ విధంగా ఆనందిస్తాము? ఇలాంటి వాదనలు ఎన్నో చేసి చేసి చివరికి అయోమయ స్థితిలో పడిపోయాయని ఉన్నాడంటే కృష్ణ, ఈ విధంగా ఈ కార్పణ్య దోషం చేత నేను బాగా భ్రాంతి చెందాను. నా సోదరం ఏం చేయాలనే విషయంలో నేను మోహిస్తున్నాయని దయచేసి నాకు ఇప్పుడు ఉపదేశం గావించి నేను నీకు శరణాగతి పొందుతున్నానని చెప్పి చెప్తే అప్పుడు కృష్ణుడు ఆయనకి బోధన చేయడం ప్రారంభించాడు.
Krishna did not immediately reply. He wanted to be sure that Arjuna was not double-minded. He was really taking shelter of him and not many other things. So next Arjuna said that even if I were given unrivaled sovereignty over heavenly planets, still my doubt will not be cleared. My anxiety will not be cleared. Only you can clear my anxiety. When Arjuna submitted exclusively like this to Krishna, then Krishna started speaking.
ikkada ee vidhanga nenu saranagathi pondutunnanu swami naaku bodhinchina anagane krishna cheppaledu endukante arjunudiki manasu rendu vedala undakoddu ani krishna korukuntunnadu andukane tarava shlokalo malli arjunude emannadante krishna ee swarga lokalaniki samanamainatundi bhogalu naaku ichina gaani naaku pattinatundi sandehalu gaani nannu pattinatundi aandolanu gaani nenu tolaginchaleni sthithilo unnanu ani cheppesi annadu anamata aa vidhanga rendu maata cheppin tarvata అంటే పూర్తిగా కృష్ణుడు ఈ అర్జునుడు పూర్తిగా నాకు శరణాగతి పొందాలని కోరుకుంటున్నాడు. రెండు మనస్తత్వంలో ఉండకూడదు అనేసి ఎప్పుడైతే అర్జునుడు ఆ విధంగా చెప్పాడో రెండో తర్వాత శ్లోకంలో అప్పుడు కృష్ణుడు అతనికి బోధించడం ప్రారంభించాడు.
సో దెన్ కృష్ణ బిగిన్స్ హిస్ ఇన్స్ట్రక్షన్స్ టు అర్జున బై ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ ద బాడీ అండ్ ద సోల్ ఫ్రమ్ వర్స్ నెంబర్ 11 టు వర్స్ నెంబర్ 30 ఆఫ్ దిస్ చాప్టర్ కృష్ణ is focusing on differentiating between the body and the soul in different ways, so that this conception of how our identity is different from the body will become very clear.
Krishnudu bodhinchadam prarambhinchagane rendo adhyayalo 11th shlokam nunchi 30th shlokam varaku shariraniki aatmiki unnatundi vyathyasanni cheptu unnadu anamata. Enno rakalaina udaharanalu isthu ee vidhanga aatma anetundidi shariram nunchi bhinnamai unnadi అనేది తెలియజేస్తున్నాడు. ఎందుకు? మనకు ఒక అవగాహన తీసుకురావడానికి, శరీరం అనేటువంటిది వేరే, ఆత్మ అనేటువంటిది వేరే అనే అవగాహన తీసుకురావడానికి ఎన్నో ఉదాహరణలతో చెప్పాడు.
Sometimes people think that if you hear once that you're not the body, immediately you'll become aware of this. But you have to hear it many times from different perspectives and different practical situations, so that we learn to function on the spiritual platform and not on the material bodily platform.
కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఈ శరీరం నుంచి ఆత్మ వేరు అనేటువంటిది ఒకసారి వింటే సరిపోతుందా అని చెప్పేసి చాలు, ఎన్నోసార్లు వినాలి, స్వానుభవంలో ఎన్నోసార్లు దాని గురించి అవగాహన చేసుకోవాలి. అందుకనే శరీరం నుంచి ఆత్మ ఏ విధంగా భిన్నమైనది అనేటువంటిది అనేక రీతుల్లో అనేక విధాలుగా దానికి మనం వింటూ ఉన్నట్లయితే ఆ ఆధ్యాత్మిక స్థాయిలో మనం ప్రవర్తించడానికి మనకు అవకాశం ఉంటుంది.
As long as one is making a differentiation based on the body, I am man, I am woman, I am Indian, I am American, I am a professor, I am a student, I am a Chinese, all these designations, as long as we are thinking in terms of the designation, that means we have not yet understood that I am not the body.
మనం ఎంతవరకు అయితే శరీరంతో మనల్ని మనం గుర్తించుకుంటామో, నేను మగవాణ్ణి, లేకపోతే నేను ఆడదాన్ని, లేకపోతే నేను భారతీయుడిని, నేను అమెరికా వాడిని, నేను ఒక పెద్ద ఉపాధ్యాయుడిని, నేను ఒక విద్యార్థిని, లేకపోతే నేను ఒక చైనా వాడిని, ఈ ఉపాధులు ఎంతవరకు అయితే మనం ఆలోచిస్తూ ఈ ఉపాధులు ఎంతవరకు అయితే గుర్తించుకుంటూ ఉంటామో అంతవరకు శారీరకమైనటువంటి స్థితిలో మనం ఉన్నవాళ్ళం.
సో ఇన్ దిస్ శ్లోకం కృష్ణ ఇస్ ఎక్స్ప్రెసింగ్ some of the qualities of the soul. The first quality is avyakto ayam. Ayam means the soul in this context. Avyakta means invisible or unmanifested. Unmanifested to what? To our material vision. We cannot see the soul with our present material vision. First of all, the size of the soul is very, very small. It is described that if you take the tip of the hair and cut it into 100 equal parts, and then take each of those 100 equal parts and cut it into one of those 100 equal parts and cut into another 100 parts, the soul is smaller than that.
ఈ శ్లోకంలో ఆత్మ యొక్క లక్షణాల గురించి చెప్పారు. అవ్యక్తో అయం అన్నారు. అవ్యక్త అంటే కనపడింది, అయం అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఆత్మ అని చెప్పారు. ఆత్మ అనేటువంటిది వ్యక్తం కానటువంటిది. ఎవరికి వ్యక్తం కాదు? మన యొక్క దృష్టికి వ్యక్తం కానటువంటిది. ఎందుకని వ్యక్తం కాదు? ఈ ఆత్మ యొక్క పరిమాణం అత్యంత సూక్ష్మమైనటువంటిది. ఇక్కడ మనకు వివరించబడింది, వెంట్రుకు కొన్న చివరి భాగాన్ని తీసుకుని దాన్ని 100 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని మళ్లీ తీసుకుని దాన్ని మరొక 100 భాగాలు చేసినట్లయితే అందులో ఒక్క భాగం ఈ ఆత్మ యొక్క పరిమాణం అని చెప్పబడింది.
సో ఈవెన్ విత్ ఎ వెరీ పవర్ఫుల్ మైక్రోస్కోప్ యు వోంట్ బి ఏబుల్ టు సీ ది సోల్ బికాజ్ the soul is smaller than the smallest atom, and even electron microscopes cannot actually see the atoms. They can only get an average picture of what an atom might look like.
అందుకని ఆత్మ ఇంత అత్యంత సూక్ష్మమైనటువంటిది కాబట్టి సూక్ష్మ దర్శనంతో కూడా మనం ఈ ఆత్మను చూడలేము అన్నమాట. అత్యంత, ఎందుకంటే అది అణువు కన్నా కూడా సూక్ష్మమైనటువంటిది కనుక. మనం చెప్పుకునేటువంటి ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శనం చెప్తామే, వాటి ద్వారా కూడా మనం నిజంగా అణువులు చూడలేము. అణువు సంచరించేటువంటి ప్రాంతాన్ని ఊహాస్పదంగా మనం ఇక్కడ ఉంటుందని గుర్తించగలం అంతవరకే.
సో జస్ట్ బికాజ్ వీ కెనాట్ సీ ద సోల్ ఇట్ డజన్ మీన్ దట్ ఇట్ డజన్ ఎగ్జిస్ట్. సమ్ పీపుల్ వుడ్ సే దట్ అన్లెస్ ఐ కెన్ సీ ఇట్ ఐ వోంట్ బిలీవ్ ఇట్ బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ వీ కెనాట్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ పెయిన్ ఇన్ ద బాడీ, వీ కెన్ పర్సీవ్ ఇట్ బట్ వీ కెనాట్ సీ ఇట్. We cannot feel hurt feelings, we cannot see it, but we all experience it, our feelings of joy. And there are many other big and small things which we cannot see. Suppose you were to understand what is inside the earth, in 1,000 kilometers under the earth. You can speculate what is under there, but you cannot actually see it. So there are many things in our, even our day-to-day life, even materially, which we cannot see, but we have to accept based on either authority of materialists or the authority of spiritualists.
Atma atyanta sukshmamainatundi kabatti adi manaku kannulu kanapadadu kabatti adi ledan cheppesi kodhi man cheptu untaru kani vastavam adi kadu. ఆత్మ అత్యంత సూక్ష్మమైనటువంటిది కాబట్టి అది లేదని చెప్పడానికి లేదు. కొద్దిమంది ఏమంటారంటే నాకు ఆత్మ అనేటువంటి దానిగా ఉంటే నాకు కళ్ళకు చూపించండి అప్పుడు నేను నమ్ముతానంటారు. కానీ మనం మన నిజ జీవితంలో ఎన్నో చూడకుండానే నమ్ముతున్నాం. శరీరానికి నొప్పి తగులుతుంది, ఆ నొప్పి మనకు కనపడదు కానీ అనుభవిస్తున్నాం. లోపల మనకి ఆ నొప్పికి సంబంధించినటువంటి దుఃఖ భావాలు ఉంటాయి, దుఃఖ భావాలు మనకు కనపడవు కానీ మనం అనుభవిస్తున్నాం. అట్లా ఆనందపు భావాలు వస్తాయి, అవి మనకు కనపడవు కానీ మనం అనుభవిస్తున్నాం వాటిని. అలానే ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట దైనందిన జీవితంలో. ఉదాహరణకి నేల ఉందనుకోండి, దీనికి 1000 కిలోమీటర్ల లోపల ఏముంది అనేటువంటిది కళ్ళతో పోయి చూడలేం కానీ ఇది ఫలానది ఉండొచ్చు అని చెప్పేసి మనము ఊహించవచ్చు. ఆ విధంగా అది ఉండొచ్చు అని భావించవచ్చు మనం, అది ప్రత్యక్షంగా మనం చూడలేము. ఇట్లా మన దైనందిన జీవితంలో ఎన్నో విషయాల్ని మనం ఏం చేస్తున్నామంటే కళ్ళతో చూడకుండానే నమ్ముతున్నాము. ఎట్లా నమ్ముతున్నామంటే ప్రామాణికతపై ఆధారపడి నమ్ముతున్నాం. అది భౌతికమైన ప్రామాణికత కావచ్చు, ఆధ్యాత్మికమైన ప్రామాణికత కావచ్చు.
సో Srila Prabhupada gives a simple example here. If someone wants to know who their father is, there's no other way except to know from the mother. Someone may say, well, you can do genetic testing and then you can find out. But actually, this is not possible. You can tell, somebody may not be your father, but to tell for sure who is your father by genetic testing is not possible. Because there are at least 6 billion people on earth. Out of 6 billion people, at least 1 billion people may be able to be your father. And each genetic test, you have to test everybody. You cannot conclude by testing only a few people. Because somebody may have come for one day to conceive the child, we do not know. So everybody must be tested. And each test will take at least, let us say, 1 week to find out the result. So 1 billion weeks you have to wait to find out who may not be your father.
ఇక్కడ ప్రభుపాదుల వర్జనికి ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు. తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే తల్లి ప్రామాణికత ఆధారపడి, తల్లి ప్రామాణికత మీద ఆధారపడి ఫలానాయన మీ తండ్రి అని చెప్తే నమ్మేయడు. ఎవరైనా సరే నేను అట్లా నమ్మను, జన్యుకండాలు పరీక్ష చేస్తే గానీ నేను నమ్మను అని చెప్పన్నాడు అనుకో. ఎంతమందికి నువ్వు జన్యుకండాలు పరీక్ష చేయాలి? ప్రపంచంలో 6 బిలియన్ల మంది జనాభా ఉంటే వాళ్లలో నీ తండ్రులు కావడానికి దాదాపు 1 బిలియన్ జనాభా నీ తండ్రులుగా అవకాశం ఉంటుంది. అయితే ఏదో కొద్ది మందిని పరీక్ష చేస్తే ఇతను నా తండ్రి కాదు అని నువ్వు చెప్పలేవు కదా, నువ్వు ఇంతమందిని పరీక్ష చేయాలి కదా. మరి ఒక్కొక్కడికి పరీక్ష చేస్తే ఫలితాలు చెప్పి దానికి వారం పడుతుందా? మరి ఈ 1 బిలియన్ మందికి నువ్వు జన్యుకండాలు పరీక్ష చేసి ఒక్కొక్కడికి వారం పడితే మొత్తం అందరికి ఫలితాలు వచ్చిన తర్వాత అవునో కాదో నువ్వు తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎప్పటికీ అవుతుంది చెప్పండి.
సో ఇట్ వుడ్ బి ఎ రిడిక్యులస్ ఎక్స్పెరిమెంట్ టు ఫైండ్ అవుట్ హూ అవర్ ఫాదర్ ఇస్ బై దిస్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్. ఫార్ మోర్ రీజనబుల్ ఇస్ టు సింప్లీ ఆస్క్ యువర్ మదర్. సంబడి మే ఆస్క్ హౌ డు యు నో యువర్ మదర్, బట్ దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్ ఫర్ ద మదర్. In the hospital, somebody is born and there are nurses, there are doctors, there are relatives. They can all identify who the mother is. In the same way, we can... the Vedas are like a mother. There are so many evidences of how the Vedas are proof. What are those evidences? First of all, the lifestyle of those who follow Vedic knowledge, it is completely different from those who do not follow Vedic knowledge.
అందుకనే మనం ఇక్కడ ఏం చేయాలంటే తండ్రి గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఈ విధంగా ఈ ప్రయోగాత్మకమైనటువంటి జ్ఞానంతో తండ్రి గురించి తెలుసుకోవాలి అనేటువంటిది అసంబద్ధం. అది దానికి బదులుగా ఏం చేయాలంటే తల్లిని అడిగి దాని ద్వారా సహేతుకంగా ఉంటుంది. అది తండ్రి ఎవరని చెప్పేసి అడిగితే ఆమె చెప్తుంది, సరిపోతుంది అనమాట. మరి తల్లి ఎవరని చెప్పి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే సులభమే. ఎందుకంటే ఒక బిడ్డ తల్లికి జన్మించాడు అంటే ఆ తల్లిని అక్కడ ఎంతోమంది వైద్యులు చూస్తారు, ఆయాలు చూస్తారు, మందులు చూస్తారు. వాళ్ళందరూ నీకు చెప్పగలరు ఏమి ఫలానా నీ తల్లి అని చెప్పేసి వాళ్ళంతా సాక్ష్యం చెప్పగలుగుతారు. అట్లానే వేదాలు అనేటువంటి మనకి తల్లి. మరి వేదాలు మన తల్లి అని చెప్పి చెప్పడానికి మనకి సాక్ష్యం ఎవరు అంటే ఆ వేదాల ప్రకారంగా జీవితాన్ని పాటించేటువంటి వాళ్ళు. వైదిక జ్ఞానం ప్రకారంగా జీవితం పాటించే వాళ్ళ యొక్క తరహా తీరు మిగతా వాళ్ళకన్నా కూడా విభిన్నంగా ఉంటుంది.
ఆల్సో ఇఫ్ యు స్టడీ ఫర్ ఎగ్జాంపుల్ ద డివోటీస్, దే వెరీ మైల్డ్ నేచర్డ్, దే వెరీ కైండ్, దే కంపాషనేట్, దే నాన్ కంపెటిటివ్, దే హంబుల్. సో దోస్ హూ ఫాలో వేదిక్ సిస్టమ్, దర్ లైఫ్స్ ఆర్ డెఫినెట్లీ మచ్ మోర్ పాజిటివ్ than those who don't follow Vedic system. Generally, those who don't follow the Vedic system, they're very unclean in their hearts, even if they may keep the surroundings clean. They're very proud and arrogant of their knowledge. They are quite violent many times. And they are bewildered about what is good for them, what is bad for them. Societies which are not following Vedic literature, they are very disturbed, and there are always quarrels over the smallest things. But those who conduct their lives according to Vedic principles, you find that even if there is some misunderstanding, they are able to, by mutual interaction and revealing to one another their hearts, they are able to resolve all the problems. The followers of Vedic principles, their life is free from unwanted anxiety. Those who don't follow, they are full of anxiety of all description. So this is the first proof of the efficacy of Vedic literatures and the evidence of Vedic literatures.
Vedic Sanskriti, Vedalu manaku tellinchapadiki saaksham, Vedic gnanam padinchatundi vyaktulu. Mari vallu vaalla jeevitham ela untundi anante, udaharanaku Vedic gnanam padinchu vallu evarante bhaktulu anukondi. వాళ్ళు ఎంతో సాధు స్వభావాన్ని కలిగి ఉంటారు, మృదు హృదయాన్ని కలిగి ఉంటారు, దయను కలిగి ఉంటారు, ఎప్పుడు కూడా పక్షపాతం చూపించకుండా ఉంటారు. ఈ రకమైనటువంటి గుణాలన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళు సహజంగానే జీవితంలో ఎంతో అనుకూల స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆ అనుకూల స్వభావం వల్ల మనకు అర్థమవుతుంది వైదిక జ్ఞానం పాటించేటువంటి వాడు ఇలా ఉంటాడని చెప్పి. వైదిక జ్ఞానం పాటించిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు హృదయంలో చాలా వికృతంగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితులు చూసుకుని అంగు ఆర్భాటాలన్నీ కూడా చూసుకుని గర్వించి ఉంటారు. వాళ్ళ జ్ఞానం చూసుకుని వాళ్ళు గర్వించి ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకున్న ఎక్కువగా చాలాసార్లు వాళ్ళు హింసకు లోనవుతూ ఉంటారు, అంటే హింస చేయడానికి పూనుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఇవన్నీ కాకుండా నాకేది మంచిది అనే విషయంలో వాళ్ళు పూర్తిగా భ్రాంతి చెంది ఉంటారు. వాళ్ళకి తెలియదు ఏం మంచిది నాకు అనేసి, ఎప్పుడు ఆందోళనతో ఉంటారనమాట, ఎప్పుడు కలహ స్వభావాలు చిన్న చిన్న వాటికి కొట్లాడుకుంటూ ఉంటారు. వైదిక సంస్కృతి పాటించే వాళ్ళు అయితే వాళ్ళ మధ్య ఏదైనా చిన్న చిన్న దురవగాహనలు వస్తే కూడా కూర్చొని చర్చించి హృదయపూర్వకమైనటువంటి సంభాషణ చేసి వాటి నుంచి బయటపడతారు. ఈ వైదిక సంస్కృతిని పాటించిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న విషయాలకి కొట్లాడుకోవడము, కలతలు చెందడము, ఎక్కువగా వాళ్ళ మనసు అన్ని విధాలకు కలత చెంది ఉంటుంది, ఎక్కువగా ఒత్తిడికిలోనవుతుంది. వైదిక సంస్కృతి పాటించే వాళ్ళు అన్ని రకాల ఆందోళన నుంచి విముక్తులై ఉంటారు. వైదిక సంస్కృతి పాటించని వాళ్ళు అన్ని విధాల ఆందోళనకు లోనై ఉంటారన్నమాట. ఇటువంటి సాక్ష్యాలు మనకి ఎన్నో కనపడతాయి. ఈ వైదిక సంస్కృతి పాటించే వాళ్ళకి పాటించిన వాళ్ళకి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తూ అదే మనకి వేదాలు తెలియని చెప్పడానికి సాక్ష్యం.
సెకండ్లీ, గ్రేట్ అథారిటీస్ లైక్ నారద, శంభు, బ్రహ్మ, వ్యాసదేవ్, ఆల్ దీస్ పర్సన్స్ వెరీ స్ట్రాంగ్లీ ఫాలో అండ్ ఇన్స్ట్రక్ట్ బేస్డ్ ఆన్ వేదిక్ ప్రిన్సిపల్స్.
రెండోది ఏంటంటే బ్రహ్మ, నారద, శంభు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గొప్ప గొప్ప వాళ్ళు, వ్యాసుడు, వీళ్ళంతా కూడాను వైదిక సూచనల ప్రకారంగా, వైదిక సూచనల ఆధారంగా చేసుకునే వాళ్ళు బోధిస్తూ ఉంటారు.
ఆల్ ద మహాజనాస్, దర్ ఆర్ 12 మహాజనాస్, స్వయంభు, నారద, శంభు, కుమారో, కపిలో, మనుహు, ప్రహ్లాదో, జనకో, భీష్మో, బలిర్వయ, శిఖిర్వయం, ఆల్ దీస్ 12 మహాజనాస్ they strictly show us that the path of following the Vedic principles is perfect and it leads to the ultimate satisfaction of the soul. So we have to take it on the basis of these authorities. If you study their lives very carefully, you'll find out that they have such integrity, such character, that we feel inspired to follow them. So this is another proof of why Vedic evidences are correct.
ఇక్కడ మనకి చెప్పుకుంటే 12 మంది మహాజనులు ఉన్నారు. వాళ్ళంతా కూడాను ఈ స్వయంభూ నారద సింపని, కుమార కపిల మనోహని, ప్రహ్లాద జనక భీష్ము అని, అదేవిధంగా బలిర్ వయాసకి వయం అని చెప్పి ఈ 12 మంది మహాజనులు కూడా వైదిక సంస్కృతి అనుసరించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుకుంటుండడం వల్ల వాళ్ళు చూపిస్తున్నారు వైదిక మార్గాన్ని అనుసరించడం ఎంతో పరిపూర్ణమైనటువంటిది, దాని ప్రకారంగా మన జీవితాన్ని కనుక మనం నడుపుకున్నట్లయితే ఆత్మసంతృప్తి అనేటువంటిది కలుగుతుంది అని వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు వాటి ప్రకారంగా ఆ వైదిక సంస్కృతికి సూచనల ప్రకారంగా నడుచుకుంటూ జనులందరికీ ఈ మార్గాన్ని తీసుకుంటే ఇది ఈ విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా మనకి సాక్ష్యం అన్నమాట వైదిక మార్గం అనేటువంటిది ప్రామాణికము, మన తల్లి అని చెప్పడానికి.
సో ఇన్ దిస్ వే వి కెన్ నో దట్ ద వేదస్ ఆర్ ద మదర్ and the supreme lord is the Father, and through the Mother, the Vedas, we can know the Supreme Lord, the Father, and also all the children. Because when you know the Father and the Mother, you know the children.
ఇట్లా ఈ వైదిక సంస్కృతి పఠించేటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎంతో మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, అన్నమాట నిలబెట్టుకునే తత్వం ఉంటుంది, ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. వీటి రెండు ద్వారా వైదిక సంస్కృతి యొక్క సాక్ష్యం మనకి రుజువు అవుతుంది. కాబట్టి మనకి వేదాలు అనేటువంటి తల్లి, భగవంతుడు మన తండ్రి, వేదాలు అనేటువంటి తల్లిని మనం ఆశ్రయించినట్లయితే భగవంతుడు అనే తండ్రి గురించి మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు పిల్లల గురించి కూడా తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు తెలుసుకుంటారు, మరి పిల్లల గురించి కూడా తెలుసుకోవాలి కదా, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవచ్చు.
Sometimes people may say that your argument that we can only know the mother from the father, father from the mother, is all right, but what if the mother is not pure? What if she is not chaste towards the father? Then how can you know? And the answer is yes, you cannot know. But there is no other way to know either. If the mother gets corrupted, that is not that you can know by some other method, who is the father. You cannot know who the father is without the help of a mother, and therefore it is very important that the mother should be pure. If she is not pure, you just cannot know who the father is.
ఎవరైనా అనొచ్చు మీరు తల్లి ద్వారా తండ్రిని గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నారు కదా, మరి తల్లి పవిత్రం లేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి? నిజమే అది. తల్లి కనుక పవిత్రం లేకపోతే తండ్రిని గురించి మనం తెలుసుకోలేము. తల్లి పవిత్రంగా లేదు కదా, తల్లిని పక్కన పెట్టేసి ఇంకో మార్గం ద్వారా తండ్రిని గురించి తెలుసుకుందామంటే అలా ఏం లేదు. ఏం పద్ధతి? తెలుసుకుంటే తండ్రి గురించి తల్లి ద్వారానే తెలుసుకోవాలి. ఆ తల్లి ఖచ్చితంగా పవిత్రంగా ఉండి తీరాలి. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లి ఖచ్చితంగా పవిత్రంగా ఉండి తీరాలి. అప్పుడు మనకి తల్లి ఖచ్చితంగా పవిత్రంగా ఉంటేనే తండ్రి గురించి యథార్థంగా తెలుస్తుంది.
సిమిలర్లీ వీ హావ్ టు ఆల్సో అండర్స్టాండ్ వేదిక్ నాలెడ్జ్ త్రూ పర్సన్స్ హూ ఆర్ వెరీ ప్యూర్ అండ్ చేస్ట్ టు వేదిక్ నాలెడ్జ్ టు ద సుప్రీం లార్డ్ ద సుప్రీం ఫాదర్. If they are not pure and chaste towards the Supreme Lord, then their representation of Vedic knowledge will also be impure.
ఇప్పుడు మనం ఈ వైదిక జ్ఞానాన్ని ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాము అంటే మునుల దగ్గర నుంచి, ఋషుల దగ్గర నుంచి తెలుసుకున్నాం. మరి వాళ్ళు భగవంతుని పట్ల ఎంతో పవిత్ర భావాన్ని కలిగి ఉన్నారు, అదేవిధంగా భగవంతుని పట్ల వాళ్ళు ఎంతో విధేయులై ఉన్నారు, పవిత్రులై ఉన్నారు. వాళ్ళు గనక భగవంతునికి భగవంతుని పట్ల పవిత్ర భావాన్ని కలిగి లేనట్లయితే వాళ్ళు ఇచ్చేటువంటి వైదిక సాహిత్యం కూడా పవిత్రంగా ఉండదు.
సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ విల్ రిక్వైర్ వెరీ డీప్ అండర్స్టాండింగ్. వీ విల్ నాట్ గోయింగ్ టు దిస్ టాపిక్ టుడే. ఐ విల్ జస్ట్ మెన్షన్ ఇట్ దట్ దోస్ హూ ఆర్ రిప్రజెంటింగ్ వేదిక్ నాలెడ్జ్ దే హ్యావ్ టు హ్యావ్ ఇమెన్స్ ప్యూరిటీ టువర్డ్స్ ద సుప్రీం లార్డ్. దే మస్ట్ బి ఫుల్లీ సతీ టువర్డ్స్ కృష్ణ. ఇఫ్ దే ఆర్ అసతి టువర్డ్స్ కృష్ణ, then they will not be able to properly give Vedic knowledge.
ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజు మనం పూర్తిగా దీని గురించి తెలుసుకోవడానికి లేదు, ఎందుకంటే ఈ అంశం వేరు. కానీ ఒక విషయంగా మీకు తెలియజేస్తున్నాను, ఎవరైతే వైదిక జ్ఞానాన్ని ప్రతిపాదించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పూర్తిగా భగవంతుని పట్ల పవిత్ర భావాన్ని కలిగి ఉండాలి, భగవంతుని పట్ల సతీభావాన్ని కలిగి ఉండాలి. వాళ్ళు కనుక భగవంతుని పట్ల అసతీభావాన్ని కలిగి ఉన్నారు, అపవిత్ర భావాన్ని కలిగి ఉన్నారు అంటే వాళ్ళు వైదిక జ్ఞానాన్ని పవిత్రంగా అందించలేరు.
So from this verse we can understand, because this is Vedic literature, Krishna himself is saying avyaktoyam achintyoyam avikaryoyam uchyate. The soul is unmanifest or inconceivable, invisible, is invisible, is inconceivable, achintya, and he is unchangeable. So he is not only invisible because he is very small in size, he is also invisible because he is of a different quality altogether. He is made of spirit, whereas the bodily senses are made of material things. Actually, the material senses are not capable of seeing anything without the presence of the soul. Dead body, it also seems to have eyes, it also seems to have nose, it also seems to have mouth, everything. But without the presence of the soul, there is no power in the senses. The power to the senses comes by the presence of the soul in the body. But because we are trying to perceive the soul through the filter of material senses, therefore we cannot perceive the true nature of the soul.
ఇక్కడ ఆత్మ గురించి శ్లోకంలో ఇది కూడా ఒక వైదిక శాస్త్రము. ఇందులో కృష్ణుడు చెప్తున్నాడు ఆత్మ గురించి ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ అవ్యక్తమైనటువంటిది, అచింత్యమైనటువంటిది, అదే సమయంలో ఇది మార్పు రహితమైనటువంటిది అని చెప్తున్నారు. ఆత్మ అవ్యక్తం అని చెప్తే దానికి మనం ఏమనుకున్నామంటే ఆత్మ అత్యంత సూక్ష్మాది సూక్ష్మమైనటువంటిది కాబట్టి అది మన కంటి కనపడదు అవ్యక్తం అని చెప్తున్నాం. అదేదో సూక్ష్మాది సూక్ష్మం కాబట్టి అవ్యక్తం అని చెప్పడం కాదు. ఇక్కడ ఆత్మ తన యొక్క లక్షణాల రీత్యా కూడా అవ్యక్తమై ఉంది. ఎందుకని? ఇవైతే పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఇంద్రియాలు. మరి ఆత్మకు సంబంధించిన ఇంద్రియాలు పంచభూతాలతో తయారు చేయబడి లేవు కదా, కనుక అది అవ్యక్తమై ఉందన్నమాట. యథార్థంగా చెప్పాలంటే ఈ ఇంద్రియాలతో మనం ఏది కూడా చూడలేం. శరీరంలో ఆత్మ యొక్క సమక్షం ఉనికి ఉంది కాబట్టి మనం ఈ ఇంద్రియాలతో ఏదైనా సరే చూడగలుగుతున్నాం. శవానికి కళ్ళున్నాయి, శవానికి నోరుంటుంది, శవానికి చెవులుంటాయి, కానీ వాటితో అది ఏమీ చేయలేదు. కానీ బ్రతుకున్న శరీరంలో ఆత్మ ఉంటుంది కాబట్టి ఈ ఇంద్రియాలతో మనం ఏమైనా చేయగలుగుతాం. అయితే భౌతికమైనటువంటి ఈ ఇంద్రియాలతో మనం ఆత్మను దర్శించలేం కాబట్టి, ఎందుకంటే ఆత్మకు ఈ రకమైన ఇంద్రియాలు లేవు కాబట్టి, మనం భౌతికమైన ఇంద్రియాలతో ఆత్మ దర్శించలేం కాబట్టి ఆత్మ ఇక్కడ అవ్యక్తం అని చెప్పవలసి వస్తుంది.
సో ద సోల్ ఇస్ ఎ పర్సన్. ఇట్ సీమ్స్ దట్ ఇస్ వెరీ టైనీ. వెన్ వి సే పర్సన్ ఇమీడియట్లీ వి ట్రై టు గివ్ ఎ మెటీరియల్ డిస్క్రిప్షన్. ద సోల్ హస్ ఫార్మ్, ద సోల్ హస్ ఫీలింగ్స్, ద సోల్ హస్ డిజైర్స్. అండ్ ఆల్దో ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఎస్ ఎ వెరీ స్మాల్ పార్టికల్, హౌ ఇస్ ఇట్ దట్ సచ్ ఎ స్మాల్ పార్టికల్ కెన్ బి ఎ పర్సన్? హౌ ఇస్ ఇట్ దట్ దట్ పర్సన్ కెన్ హ్యావ్ ఫీలింగ్స్, థింకింగ్, డిజైర్స్, ఆల్ దీస్ థింగ్స్? దిస్ ఈస్ మచ్ మోర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇట్ మే బి పాసిబుల్ టు కన్సీవ్ ఎ పార్టికల్ జస్ట్ లైక్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్. యూ మే సే అనదర్ న్యూటాన్ ఆర్ షోటాన్ ఆర్ సంథింగ్ న్యూ నేమ్ యూ కెన్ గివ్ సోల్ట్రాన్. ఇఫ్ ఇట్ వాజ్ జస్ట్ అనదర్ ఇనానిమేట్ object, very tiny, you may be able to conceive it. But the nature of the soul is completely different from any of these small particles. He is a person and is a tiny person. How do you understand all these things? Simply by material vision you cannot see.
భౌతికమైనటువంటి దృష్టిలో మనం వీటిని చూడలేము, దీన్ని అర్థం చేసుకోలేము. ఇప్పుడు ఆత్మ అనేటువంటిది అది అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకుని వచ్చాం. కానీ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది అయినప్పటికీ కూడా ఆత్మకి, ఆత్మ ఒక వ్యక్తి అది. మరి వ్యక్తి అనగానే మన మనసులో ఏమనిస్తుంది? వ్యక్తి అనంటే అతనికి ఒక రూపం ఉంటుంది, అతనికి భావాలు అంటూ ఉంటాయి, అతనికి ఆలోచనలు ఉంటాయి, కోరికలు ఉంటాయి అనేసి. మరి ఇక్కడ ఆత్మ ఒక వ్యక్తి అనంటే ఆత్మ అనగానే మన మనసులో ఏమొస్తుంది? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణం అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మ అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణం అని చెప్పేసి ఆ విషయాన్ని ఊహించడం సులభమవుతుందేమో కానీ దానికి ఏదో ఒక పేరు పెట్టుకుంటే ఆత్మ ఎంత, ఒక ప్రోటాన్ ఉంది, ఒక ప్రోటాన్ ఎంత ఉంటుందని, లేదా ఒక న్యూట్రాన్ ఎంత ఉంటుందని, లేకపోతే ఏదో ఫోటాన్, ఏదో ఒక ట్రాన్ ఎంత ఉందని చెప్పుకోవచ్చు. కానీ అంత సూక్ష్మమైనటువంటిది చింతన, భావన, సంకల్పాలు ఉన్నాయని, అది కూడా నువ్వు కార్యాలు చేస్తుంది, ఈ రకమైనటువంటి అవగాహన అస్సలు మనకు అర్థం కాదనమాట. ఎందుకనంటే నువ్వు చెప్పేటువంటి ఆత్మ సూక్ష్మ సూక్ష్మమైన కణమని ఈ ఫోటాను న్యూటాన్ ఏవి చెప్తున్నావో అవి ఉట్టి కణాలే. ఇది కణం కాదు, ఇది ఒక వ్యక్తి. మరి ఇంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వ్యక్తి ఎలా అయి ఉన్నాడు అనేది ఆత్మ చింతింపు శక్యం కాదు.
సో ద సోల్, ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సోల్ పార్టికల్ అండ్ అదర్ పార్టికల్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఇస్ దట్ ద సోల్ ఇస్ కాన్షియస్. వెరాజ్ అదర్ పార్టికల్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ దే మే హ్యావ్ అదర్ ప్రాపర్టీస్ లైక్ ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ సో ఆన్, but they are not conscious.
Atma anetundi kananikunu itara bhautikamainatundi moolakala kanaliki vyathyasam entante atma anetundi kanam chaitanya sahitamayundi, chaitanyam kaligunnadi. Kani itara bhautika moolakala yokka chinna chinna kanalu evaithe manam cheppukunnamo vaatike vidyuchchati itundi anna gunalu undochamo gaani vaadiki chaitanyam aithe ledu anamata. Adi mukhyamainatundi vyathyasam.
And what does it mean that something is conscious? Consciousness means that, let me explain. For example, if you take a video camera and let us say the video camera is also seeing this room, taking pictures of what we are doing, everything. In one sense, the video camera can see better than all of us because it will record every single moment. Even my touching my nose, it will record. None of you may notice it, but the video camera will notice that also. But the video camera does not know that it is seeing. You are the one who is interpreting the images as this is what the video camera is seeing. So, consciousness means not only that I exist, but I know that I exist. I am aware of my existence.
ఇక్కడ చైతన్యము ఆత్మ చైతన్యాన్ని కలిగి ఉంది అంటున్నాం. మరి చైతన్యాన్ని కలిగి ఉన్నాడు అంటే ఏమిటి? దానికి ఉదాహరణ చెప్పుకుందాం. వీడియో కెమెరా ఉంది. ఆ వీడియో కెమెరాతో మనం ఇక్కడ గదిలోదంతా కూడాను మనం వీడియో తీస్తున్నాం. అదేం చేస్తుంది మనం అనొచ్చు, వీడియో కెమెరా అది కూడా చూస్తుందని. మనకన్నా బాగా కూడా చూడొచ్చు అనమాట. చెప్తా చెప్తే ఇట్లా ముక్కుని నేను తాకాను. మీరెవరు అది గమనించలేకపోవచ్చు, కానీ వీడియో కెమెరా మాత్రం ఆ సన్నివేశాన్ని భద్రపరుస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, వీడియో కెమెరా ఇవన్నీ కూడాను భద్రపరుస్తుంది ఆ సన్నివేశాల్ని. కానీ వీడియో కెమెరాకి తెలియదు నేను ఇవన్నీ భద్రపరుస్తున్నాను, ఇవన్నీ నేను చూస్తున్నాను, దానికి తెలియదు. దాన్ని తెలిసేది ఎవరికి? దాన్ని ఎవరైతే పట్టుకున్నాడో అతను ఆ సన్నివేశాలన్నీ కూడా చూసి ఇదిగో ఇది దీంతో ఈ విషయాలన్నీ కూడా ఈ సన్నివేశాలన్నీ దృశ్యాలు భద్రపరచబడ్డాయని మనకు చూపిస్తాడు. అట్లా ఇక్కడ చైతన్యం అంటే ఏంటంటే, నేను చైతన్యం కలిగి ఉన్నాను అంటే అర్థము నేను వ్యక్తమై ఉన్నాను, నేను ఊనికిని కలిగి ఉన్నాను అనే విషయం నేను అర్థం చేసుకుని ఉండడం, అది చైతన్యం అంటే.
సో దిస్ ఇస్ ఎ వెరీ అమేజింగ్ ప్రాపర్టీ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్ దాట్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ నో మ్యాటర్ వాట్ బాడీ యూ పుట్ ది సోల్ వాట్ ఎవర్ కండిషన్ యూ పుట్ ది సోల్ హీ ఈస్ అవేర్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ అండ్ హీ ఈస్ అవేర్ ఆఫ్ హిస్ యు నో ఫీలింగ్స్ అండ్ థింకింగ్స్ అండ్ డిజైర్స్ ఈవెన్ దోస్ ఎక్స్ప్రెషన్స్ may be highly limited depending on the body in through which he expresses the consciousness. But in all forms of life, the soul is aware of his existence. Otherwise, when you try to step on an ant will not try to live. Why should he? If he is not aware of his existence, why should he run? You try to step on this, it doesn't run, na? You jump on the floor, it doesn't run. But if you jump on an ant, or try to jump, if you jump you'll die. If you jump on an ant, try to jump on it, immediately you'll run. That means even in the smallest body, to the biggest body, the soul is aware of his existence.
Atma anetundi anni kala anni paristhitullo anni kalallo kuda taniki uniki gurinchi adi apramattatanu kaligi undi. ఇది నిజంగా చాలా విశేషమైనటువంటి విషయం. ఇది అర్థం చేసుకోవడానికి ఒకసారి మనం ప్రయత్నించినట్లయితే, ఎందుకని ఆత్మ ఎటువంటి శరీరంలో సరే ఉండొచ్చు, దానికి దాని యొక్క చింతన భావన సంకల్పాలకు సంబంధించినటువంటి జాగరూకత ఎప్పుడు ఉండే ఉంటుందన్నమాట. అది ఎంత పెద్ద శరీరం నుంచి ఎంత చిన్న శరీరం ఉన్నా సరే, చిన్న చీమన చూడండి తొక్కడానికి ప్రయత్నిస్తే టక్కన తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది? అంటే దానికి ఆత్మకు తనకి ఊనికి గురించి జాగరూకత అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఈ బల్ల మీద ఎక్కితే మనం దీని మీద మనం దూకితే ఇదేమి ఎక్కడికి పోదు, పైనుంచి దూకితే కూడా ఈ నేల ఎక్కడికి పారిపోదు. కానీ ఒక చీమ మీద కనుక మనం దూకడానికి ప్రయత్నిస్తాం, దూకండి చనిపోతుంది. ఒకవేళ దూకడానికి మనం ప్రయత్నిస్తే కూడా అదేం చేస్తుందంటే పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆత్మ అత్యంత సూక్ష్మాది సూక్ష్మమైన శరీరాన్ని తీసుకున్నా గానీ తన యొక్క ఊనికి గురించి అది ఎప్పుడూ జాగరూకతను కలిగి ఉంటుంది.
ఆత్మ ఇస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సుప్రీం లార్డ్. And because he is part and parcel of the Supreme Lord, and the Supreme Lord is infinitely huge, the little Atma cannot comprehend the Super Atma, the Vibhu Atma. The soul is Anu Atma, and the Supreme Soul, Sri Krishna, is Vibhu Atma. So soul cannot even comprehend himself, then what to speak of comprehending the Supreme Soul.
ఇక్కడ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఈ ఆత్మ అనేటువంటిది అది అణు ఆత్మ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇది భగవంతుని యొక్క అంశ. అయితే ఇది అణు ఆత్మ, భగవంతుడు వచ్చి అపారమైనటువంటి అనంతమైన విభువు అని చెప్పాలంటే, మనమైతే అణు ఆత్మలము, పరమాత్మ శ్రీకృష్ణుడు ఆయన వచ్చి విభూ ఆత్మ. ఈ ఆత్మ అనేటువంటిదే ఇది
తన విషయంలో ఈ ఆత్మ అనేటువంటిది ఎంతమాత్రం తన ఉనికిని మర్చిపోకుండా ఉండలేదు, ఎప్పుడు తన ఊరికి జాగ్రత్త కలిగి ఉంటుంది. అణువాత్మ విషయంలోనే ఈ విధంగా ఉందంటే విభువాత్మ విషయంలో ఇంకే విధంగా ఉంటుంది చూడండి.
సో ద అన్చేంజబుల్ నేచర్ ఆఫ్ ద సోల్ ఇన్ రిలేషన్ టు ద సూపర్ సోల్ ఆర్ ద సుప్రీం సోల్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ దిస్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఆల్ ద వేదాస్ దర్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండివిజువల్ సోల్ అండ్ ద సుప్రీం సోల్ and that relationship is sanatana. Sanatana Prabhu is here. That relationship is sanatana. It cannot be destroyed by any condition of life. Under any condition, that remains unchanged. The soul is also sat-chit ananda and the supreme soul is also sat-chit ananda. The soul has also got vigra form and the supreme soul also has vigra form, but still they are not identical in all respects. The difference is, one is vibhu, the other one is anu.
ఈ విధంగా మనం గమనించినట్లయితే మార్పు లేనటువంటి స్వభావం అనేది ఈ అణువాత్మకి భగవంతుడితో పరమాత్మతో ఉందన్నమాట. అన్ని వేదాల్లో అదే చెప్పారు. జీవాత్మకు పరమాత్మతో ఉన్నటువంటి సంబంధం గురించి వేదాలన్నీ కూడా మనకి బోధిస్తున్నాయి. ఆ సంబంధం ఎటువంటిది అంటే సనాతనమైనటువంటిది, అది ఎప్పుడు కూడా మార్పు లేనటువంటిది, ఎప్పుడు నిలిచి ఉండేటువంటిది. ఈ అణువాత్మకు విభువాత్మతో ఉన్నటువంటి ఆ సనాతనమైనటువంటి మార్పు లేనటువంటి సంబంధం అనేటువంటిది ఉంది, దాని గురించి వేదాలు మనకు బోధిస్తున్నాయి. ఈ అణువాత్మ అనేటువంటిది స్వభావరీత చూస్తే ఇది సచ్చిదానంద స్వరూపాన్ని కలిగి ఉంటుంది, అలాగే విభు భగవంతుడు పరమాత్మ ఆయన సచ్చిదానంద స్వరూపాన్ని కలిగి ఉంటాడు. కానీ అన్ని విధాలు వీళ్ళిద్దరు సమానం కాదు. ఈ ఆత్మ చూస్తేమో ఇది అణువు ఇది, అదే భగవంతుడు చూస్తేనేమో పరమాత్మ ఆయన వచ్చి విభు అన్నమాట.
సో what is that sanatana dharma of the soul? What is that unchangeable nature of the soul? The unchangeable nature of the soul is that he is eternally a servant of God, and unless he is always in that mood of service to God, he cannot be happy. He is always serving God. When he is consciously aware of his position as servant, then he is happy. And when he is not consciously aware of his position as servant, he is always aware of his existence. But when you see through the bodily senses, you do not become aware of your true position. You are aware of your position in a perverted way. Awareness is there. For example, if my eyes are closed, I still know that I exist. But I may not know where I am existing. Suppose you are blindfolding me and taking me to the temple from here. Everybody else is saying the deity is very nicely and all that, but because my eyes are blinded, therefore although I know that I exist, I don't know where I am existing. What is my actual position?
Edi mari sanatana dharmam leda ee marpu lenatundi swabhavam ante emiti ante bhagavantuni ikka nitya dasudiga undadam idi jeevuni ikka sanatana dharmam jeevuni ikka marpu lenatundi swabhavam idi aa swabhavani gurinchi atanu jagrugatanu పెంపొందించుకుంటే తప్ప అతను ఆనందంగా ఉండలేడు. అంటే ఇతను చేసేదేమో ఎప్పుడు భగవంతుని సేవ చేస్తూనే ఉంటాడు జీవుడు, కానీ నేను భగవంతుని సేవ చేస్తున్నాను జాగరూకతతో తెలుసుకుంటే తప్ప అతను ఆనందంగా ఉండలేడు అనమాట. భగవంతునికి సేవ చేయలేకుండా ఈ జీవుడు ఉండలేడు, కానీ నేను చేస్తున్నానటువంటిది అతను తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఉనికి గురించి ఎప్పుడు కూడా అప్రమత్తత ఉంటుంది, కానీ అది నిజమైనటువంటి అప్రమత్తత కాదనమాట. ఎందుకంటే భౌతికమైన ఇంద్రియాల ద్వారా చూసినప్పుడు మన యొక్క అసలైన ఉనికి తెలియదు. మన యొక్క అసలైన ఉనికి భగవంతునికి నిత్య సేవకుడు కదా, అది తెలియదు. నేను ఉన్నాననేటువంటి మన యొక్క ఉనికి పట్ల అప్రమత్తత ఉంటుంది, కానీ మనకి నిజమైన ఉనికి భగవంతుని సేవకుడు అనేది తెలియదు. మంచి ఉదాహరణ ఏమంటే, కళ్ళు మూసుకున్నాం, కళ్ళు మూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఈ గదిలో ఉన్నాను, నేనున్నానని తెలుసు, కానీ వాసన ఎక్కడున్నాను అనేటువంటిది నా ముందు ఏమున్నాయి అనేటువంటి తెలియదు. ఉదాహరణకి ఎవరైనా మీరు నాకు కళ్ళ గంతలు కట్టేసి ఇలా పైకి తీసుకెళ్లారనుకో, పై అంతస్తులోకి, అక్కడ భగవంతుడు చాలా బాగున్నాడని చెప్పేసి అందరూ అంటుంటారు. నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నేనున్నానని తెలుసు, కానీ నా ముందుకు భగవంతుడు ఎలా ఉన్నాడు, అసలు నేను ఎక్కడున్నాను నాకేం తెలియదు అనమాట. అట్లా ఈ వికృతించినటువంటి పరిస్థితుల్లో, ఆత్మ వికృతించిన పరిస్థితుల్లో తన గురించి అప్రమత్తత కలిగి ఉంటుంది, కానీ తన యొక్క నిజస్థితి గురించి అప్రమత్తత కలిగి ఉండదు.
సో ఇఫ్ దట్ ఈస్ వన్ ఎక్స్ట్రీమ్ వెన్ ఐఎమ్ కంప్లీట్లీ బ్లైండెడ్, బట్ దేర్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ బ్లైండ్నెస్. సపోజ్ ఇఫ్ ఐ వేర్ డార్క్ రెడ్ గ్లాసెస్, everything appears to me red. I am still seeing, but I am seeing wrongly. There are different colors, yellow color, white color, saffron color, all colors are there in this room. But I am seeing everything only red. I am not seeing anything other than red. Because although I am not completely blinded, I am blinded to a great degree. My full capacity is not there.
ఇది బాగా చిట్ట చివరి పరిస్థితి మనం చెప్పుకున్నది అంటే పూర్తిగా గుడ్డుడు అయితే అది. అలా కాకుండా ఇంకా ఉన్నాయి. గుడ్డుతనం అంటే పూర్తి కళ్ళు లేకపోవడమనే కాదు, రకరకాల గుడ్డుతనాలు ఉన్నాయి ఇందులో. ఉదాహరణకు నేను ఎర్ర కళ్ళద్దాలు వేసుకున్నాను అనుకోండి, చూసేదంతా ఎర్రగానే కనపడుతుంది అనమాట. నాకు ఇక్కడ చూస్తే తెలుపు ఉంది, పసుపు ఉంది, ఎరుపు ఉంది, అన్నీ ఉన్నాయి కాషాయం. కానీ నాకు ఎర్ర కళ్ళద్దాలు వేసుకోవడం వల్ల కనపడేదంతా కూడా ఎర్రగానే ఉంది. ఇక్కడ యథార్థంగా నేను గుడ్డివాడిని అయితే కాను, కానీ ఎరుపు రంగు అనేదానికి నేను గుడ్డివాడిని అయిపోయాను. అంటే నాకు ఏది చూసినా ఎరుపుగానే కనపడుతుంది అనమాట, దానికి మించి నాకు చూపు లేదు. ఇది ఒక రకమైనటువంటిది.
సో వెన్ వీఆర్ నాట్ వెన్ ఆర్ విజన్ ఇస్ కవర్డ్ వెన్ వీ డూ నాట్ వాంట్ టు రియలైజ్ అవర్ రిలేషన్షిప్ విత్ ద సుప్రీం లార్డ్ యాజ్ హిస్ ఇటర్నల్ సర్వెంట్ దెన్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ కాన్షియస్నెస్ త్రూ ద బాడీ సెన్సెస్ అండ్ దెన్ వీ ఎక్స్ప్రెస్ అవర్ కాన్షియస్నెస్ త్రూ ద బాడీ సెన్సెస్ వీ థింక్ ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ I am servant of my wife, I am servant of my children, I am servant of scientists, in this way, because the original point is I am servant, that you cannot forget. So if you do not think that you are servant of God, then you have to, by default, be servant of something or the other.
అందుకనే మనము మన యొక్క యథార్థ స్థితిని మనం గుర్తించకుండా, అంటే మన యొక్క దృష్టి కప్పబడిపోయి ఉన్నప్పుడు, మనకి శాశ్వతమైన సంబంధం భగవంతుని యొక్క నిత్య సేవకులు మనము, మన దృష్టి కప్పబడిపోయినప్పుడు ఆ సంబంధం మనం మర్చిపోయి ఉంటాము. అప్పుడేం చేస్తామనంటే ప్రతి ఒక్కడు కూడా ఏమనుకుంటాడంటే, నేను ప్రభుత్వ సేవకుణ్ణి, భార్యకు సేవకుణ్ణి, పిల్లలకు సేవకుణ్ణి, లేకపోతే పలానా శాస్త్రవేత్తకు నేను సేవకుణ్ణి, ఎవరో ఒకరికి సేవకుణ్ణని మాత్రమే మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మనకి సహజమైన సేవకుడు ఆ స్థానాన్ని మనం కాదనలేము. కానీ దృష్టి కప్పబడిపోయినందువల్ల భగవంతుని యొక్క నిత్య సేవకుడు అనే విషయాన్ని గుర్తించడం పోయి ఫలానా ఎవరెవరికో మనం సేవకుడు అని చెప్పేసి మనము గుర్తించుకుంటూ ఉంటాం. ఎందుకనంటే మన అసలు దృష్టి కప్పబడిపోయినప్పుడు మనమంతా ఈ భౌతిక ఇంద్రియాలతోనే చూస్తూ ఉంటాం. ఆత్మ యొక్క ఉనికిన భౌతిక ఇంద్రియాల ద్వారా చూస్తే ఫలానా ఫలానా వాడికి నేను సేవకుడు అని చెప్పుకుంటాం.
Therefore, if we start expressing our bodily consciousness through the body, there are many quarrels, many fights, because everybody is expressing his consciousness through the body. And each person is thinking that something, his idea of reality is something other than what it is. And everybody is wearing different colored glasses. If everybody is wearing red colored glasses, okay, everybody will see everything red, there will be no fight. Sometimes that happens. When two people are very ignorant, they are both in darkness, they agree. This is all correct, this is all correct. There is no fight. But when one is wearing slightly different color from other person, he says, this room is red, the other one says orange, and both of them fight. Because as long as you express your consciousness to the body, there is always some difference. Because all bodies are not exactly perceiving the same way. Even though we all have the same eyes, in one sense. But the way we perceive depends on the modes of nature in which we are situated. If we are situated in ignorance, we see one way. If we are situated in passion, we see another way. If we are situated in sattva-guna, we see another way. And there are millions of combinations of these. Two persons may superficially be in goodness. But within goodness there are different degrees. So they will also see differently. So only when you come to the point of seeing with your true spiritual senses, then there will be unity of vision of all people. Otherwise, we will not be able to see exactly the right way.
మనం అందుకనే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక చైతన్య దృష్టిలో మనం చూస్తామో అప్పుడు ఎటువంటి విభేదాలు ఉండవు. ఎప్పుడైతే మనము భౌతికమైనటువంటి చైతన్య దృష్టిలో వస్తువులను మనం చూడడానికి ప్రయత్నిస్తామో అప్పుడు అన్ని విధాలైనటువంటి విభేదాలు, కలహాలు, కలతలు ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకని భౌతిక చైతన్యం అంటే నానా రకాలు, అది ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి చైతన్యం కాబట్టి ఎవరికి అభిప్రాయాలు కూడాను సరిపడవు అన్నమాట. ఖచ్చితంగా దానివల్ల కలహాలు, నాకు ఒక రకమైన భౌతిక చైతన్యం ఉంటుంది, నీకు ఒక రకమైన, మన ఇద్దరికి కలిసిన ఇద్దరు కూడా మన చైతన్యాన్ని భౌతికమైన ఇంద్రియాల ద్వారా ఎప్పుడైతే ప్రదర్శించాలని ప్రయత్నించామో ఇద్దరికి విభేదాలు అనేటువంటివి వస్తాయి అన్నమాట. ఇద్దరు గుడ్డోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళకి ఏ బాధ లేదు, ఇద్దరు చీకట్లు ఉన్నారు కాబట్టి అంతా నలిపైన ఒప్పుకుంటారు, ఏం విభేదం లేదు. అలా కాకుండా అందులో ఒకరేమో ఒక రకమైన కళ్ళద్దాలు, ఇంకొకరు ఇంకొక కళ్ళద్దాలు వేసుకున్నారు అనుకోండి, నేనంటా నీ గదంతా కూడా ఎరుపు రంగులో ఉన్నాయి, ఇంకొకటి అంటాడు ఈ గదంతా నారింజ రంగులో ఉందని, ఇంకా మా ఇద్దరికి ఈ తగాదా, ఈ విధంగా వస్తుంటుంది. మన చైతన్యాన్ని భౌతిక ఇంద్రియాల ద్వారా ఎంతవరకు అయితే మనం ప్రకటన చేసుకుంటూ ఉంటామో అంతవరకు ఈ రకమైనటువంటి ఈ కలత అనేటువంటిది మనకు వస్తూనే ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక దృష్టిలో మనకి చైతన్యాన్ని మనం ప్రకటన చేసుకుంటామో, అంటే అందరి కళ్ళద్దాలు ఒకే రంగులు ఎరుపు రంగులో ఉంటే ఏ విధమైన ఇబ్బంది లేదు. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనకి ఈ రకమైనటువంటి విభేదాలు కూడా రావు. లేదు అంతవరకు ఈ రకమైనటువంటి రకరకాల భావాలతో చైతన్యాలతో, ఎందుకంటే ఇప్పుడు కళ్ళున్నాయంటే మీకు నాకు ఒక విధంగా చెప్పాలంటే అందరికీ కళ్ళున్నాయి, కానీ అందరం కళ్ళతో ఒకే విధంగా చూడం. నా గుణం ప్రకారంగా నేను చూస్తాను, నీ గుణం ప్రకారంగా నువ్వు చూస్తావు. నాకు తమ గుణం ఉంటే ఒక రకం కనపడుతుంది, రజగుణం ఉంటే నీకు ఒక రకం కనపడుతుంది, సత్వగుణం ఉంటే నీకు ఒక రకం కనపడుతుంది. మళ్ళీ ఈ మూడిట్లో లక్షల మిశ్రమాలు ఉన్నాయి. నువ్వు నేను సత్వగుణంలో ఉన్నా గానీ సత్వగుణంలో మళ్ళీ స్థాయిలు వేరే వేరే ఉన్నాయన్నమాట. కాబట్టి సత్వగుణంలో ఉన్న వ్యక్తులు ఇద్దరికి కూడా కలత వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ వదిలేసి మన ఆధ్యాత్మిక స్వంత చైతన్య దానిలో మనం చూస్తే తప్ప అప్పటి వరకు నిజమైన ఐకమత్యం అనేది రాదు. ఆధ్యాత్మిక చైతన్యం చూస్తే అసలైన ఐకమత్యం ఏర్పడుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ థింకింగ్ దట్ బై బర్త్ వీ బికమ్ ఇండియన్, బై బర్త్ వీ బికమ్ బ్రాహ్మణ అండ్ సో ఆన్. బట్ అకార్డింగ్ టు సపోజ్ యూఆర్ బ్రాహ్మణ బై బర్త్, వెన్ యూ డై యువర్ సన్ హాస్ టు బర్న్ యూ, then he is committing brahmahatya. Isn't it? Because if your body is brahmana, then because they think that because I am born in a brahmana family, I am brahmana, that means your body is brahmana, soul has nothing to do with it. So then at the time when you die, your son has to burn your body, then he is committing brahmahatya. And he will also, his son will also burn. This way whole parampara brahmahatyas will be there.
జన్మదహ నేను భారతీయ నిన్న లేకపోతే జన్మదహ నేను బ్రాహ్మణుని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. జన్మదహ మనం బ్రాహ్మణుడు అనుకుంటే ఒకవేళ అతను ఆ బ్రాహ్మణుడు కనుక చనిపోతే అతని కుమారుడు ఏం చేయాలి? అతని దేహాన్ని దహనం చేయాలి. మరి దేహాన్ని దహనం చేస్తే బ్రహ్మహత్య బాధకమే కదా అది. అంటే ఇక్కడ వాస్తవంగా మనం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాం కదా అని చెప్పేసి నేను బ్రాహ్మణుని అనుకుంటున్నాం. అది శరీరం బ్రాహ్మణ, ఆత్మ అయితే బ్రాహ్మణుడు కాదు, శరీరం బ్రాహ్మణ. కానీ మనం ఆ విధంగా అనుకుంటున్నాం కాబట్టి చనిపోయినప్పుడు నీ కుమారుడు ఏం చేస్తున్నాడు, నీ దేహాన్ని దహనం చేస్తున్నాడు అంటే అతను బ్రహ్మహత్య బాధకం చేస్తున్నాడు. అక్కడ తగ్గిపోలేదు, అతని కుమారుడు అతను దహిస్తాడు అంటే అతను బ్రహ్మహత్య బతుకు, వంశం అంతా బ్రహ్మహత్య బతకలే.
సో ఇట్ ఇస్ నాట్ ద బాడీ దట్ ఇస్ బ్రాహ్మణ క్షత్రియ, ఇట్ ఇస్ కాన్షియస్నెస్. యూఆర్ థింకింగ్ యువర్ బ్రాహ్మణ, యూఆర్ థింకింగ్ యువర్ క్షత్రియ, యాక్చువల్లీ యూఆర్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్. నాహం విప్రో నచపతి నచ నరపతి నా వైశో నో సూత్రో నాహం వర్ణీ నగ్రహపతి నో నస్తో ఎతిర్వా కింతు ప్రోజన్ నిఖిల పరమానంద పూర్ణాము తాబ్దే గోపి వస్తు పదగమలు దాసు దాసన్. యూఆర్ సింప్లీ థింకింగ్ ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ ప్రొఫెసర్, ఐఎమ్ దిస్ ఇస్ ఆల్ ఇమాజినేషన్. వై? బికాస్ దిస్ కాన్షియస్నెస్ ఎక్స్ప్రెస్ త్రూ ద బాడీ. సో వీ హ్యావ్ టు లర్న్ హౌ టు ఎక్స్ప్రెస్ ద కాన్షియస్నెస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద బాడీ, అండ్ దిస్ కెన్ బి లర్న్ ఓన్లీ ఫ్రమ్ అ పర్సన్ హూ ఇస్ యాక్టింగ్ బియాండ్ ద బాడీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్. ఇట్ కెనాట్ బి లర్న్ ఎనీ అదర్ వే.
ఇక్కడ మనము అందుకే గుర్తించాల్సింది ఏమిటంటే ఈ బ్రాహ్మణ గాని క్షత్రియ ఇవన్నీ కూడాను చైతన్యానికి సంబంధించినటువంటివి, అందుకని శరీరానికి సంబంధించినటువంటివి కాదు. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ పరమైన ఆలోచన విధానం, క్షత్రియ పరమైన ఆలోచన విధానం, దాన్ని మనం అక్కడ గుర్తించాల్సి ఉంది. మన విషయంకి వచ్చి చెప్పాల్సి వస్తే నిజంగా మనం బ్రాహ్మణ కాదు క్షత్రియ కాదు, శ్లోకం ప్రకారంగా మనం ఏవి కూడా కాదనమాట. ఆ శ్లోకం ప్రకారం మనకు తెలుస్తుంది మనం ఈ బ్రాహ్మణ క్షత్రియ అనేటువంటి కేవలం కూడా అవి చైతన్యాలు మాత్రమేనని, మనం వాస్తవంగా జీవునికి ఆ చైతన్యంతో ఏ రకమైనటువంటిది సంబంధం లేదని. మరి వీటన్నిటికీ అతీతంగా మనం మనల్ని ఏ విధంగా గుర్తించాలి అని అంటే, ఆ విధంగా వీటన్నిటికీ ఈ చైతన్యాలన్నిటికీ అతీతంగా గుర్తించగలిగేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు వాళ్ళ చైతన్యం ఎలా ఉంటుందని అంటే వీటన్నిటికీ అతీతంగా వాళ్ళు ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యము లేదా వాళ్ళ యొక్క తోడ్పాటు లేనిదే మన ఊరికి అనుకుంటాం. శారీరక దృష్ట్యా నేను వైద్యుడిని, నేను ఆచార్యుడిని, ఉపాధ్యాయుడిని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ అతీతంగా మనం ఆలోచించాలి. ఉపాధులకు అన్నిటికీ అతీతంగా ఆలోచించాలంటే అలా ఆలోచించేటువంటి వ్యక్తి యొక్క సంగతి ఉండాలి మనకి.
సో కృష్ణ కన్క్లూడ్స్ దిస్ వర్డ్స్ బై సేయింగ్ తస్మాద్ ఏవం విదిత్వేనం నా అనుశోచంతి, నా అనుశోచంతి, వాట్ ఇస్ ద వర్డ్స్, అర్హసి, నాన్ శోషితం అర్హసి, నాన్ శోషితం అర్హసి. సో తస్మాదేవం విదిత్వేనం. ఇఫ్ సంబడి అండర్స్టాండ్స్ దీస్ థింగ్స్ ప్రాపర్లీ, దెన్ హీ విల్ నాట్ బి లమెంటింగ్. అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అర్జున, బికాస్ హీ వాజ్ లమెంటింగ్. వై? బికాస్ హీ హాడ్ ఎ బాడీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్. హీ వాజ్ థింకింగ్ దే ఆర్ ఆల్ హిస్ రిలేటివ్స్ అండ్ హీ వాజ్ థింకింగ్ దట్ దే విల్ డై. ద సోల్ కెనాట్ డై. ద సోల్ ఇస్ ఇమ్యూటబ్లీ ఎటర్నలీ ఎ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఆల్దో హీ కెనాట్ బి సీన్ బట్ స్టిల్ హీ డస్ ఎగ్జిస్ట్ బికాస్ వేదిక అథారిటీ సేస్ సో. And therefore, Drona, Bhishma, all these people will not die, and Arjuna should not unnecessarily lament. He should do his duty.
కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఈ విషయాన్ని ఎవరైతే బాగుగా తెలుసుకుంటారో వాళ్ళు దుఃఖింపవలసినటువంటి పని లేదు. ఇప్పుడు అర్జునుడికి ఇది అవసరం. ఎందుకంటే అర్జునుడు అనుకుంటున్నాడు, ఎదురుగా ఉండే వాళ్ళు వీళ్ళంతా నా బంధువులు, వీళ్ళంతా యుద్ధంలో చనిపోతారు, ఆత్మకి ఏమి మరణం లేదు అని ఆయన ఆ విధంగా అనుకుంటున్నాడు అనమాట. కానీ అతను అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఈ కృష్ణుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆత్మ అవ్యక్తమైనటువంటిది, ఆత్మ అవ్యక్తమైనటువంటిది అయినప్పటికీ కూడా అది నాశనం లేనటువంటిది, కాబట్టి అక్కడ ఉండేటువంటి ద్రోణ భీష్మ వాళ్ళు ఎవరు కూడాను మరణించేటువంటి అవకాశం ఏమి లేదు. ఎందుకంటే ఆత్మకు మరణం లేదు కాబట్టి. మరి ఆత్మ అది భగవంతునికి శాశ్వతమైనటువంటి సేవ కూడా ఉంది. ఈ విషయాలన్నీ అర్జునుడు అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుంటే ఆయన దుఃఖం పోదు.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాదకి
జై.